In a land like India or Andhra where there are hundreds of churches, why do we start another church?
మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటికీ అనేక సంఘాలు ఉన్నాయి. మరి ఒక సంఘాన్ని మనం ఎందుకు ప్రారంభించాలి?
Why was there a need for CFC at all?
ఎందుకు ఇక్కడ CFC అవసరం ఏంటి?
It's important to understand that.
దాన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
If you don't understand that, then your loyalty to CFC will be based on maybe you were born here or somebody invited you here.
లేనట్లయితే, దాన్ని మనం అర్థం చేసుకోపోయినట్లయితే, మనం ఏ విధంగా CFC ని అభిమానిస్తాం అంటే, మనం ఏదో ఇక్కడ పుట్టామనో లేకపోతే ఎవరినో ప్రేమిస్తున్నామనో,
దెన్ యువర్ లైఫ్ విల్ నాట్ బి యాజ్ ఎఫెక్టివ్ యాజ్ గాడ్ వాంట్స్ ఇట్ టు బి.
అప్పుడు దేవుడు నీ జీవితం ఎంత ప్రభావవంతంగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా ఉండదు.
See, today in the Christian world, many preachers are like film stars.
ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక మంది బోధకులు సినీ తారల వలె ఉన్నారు.
They stand in the platform, all the lights around them, and everybody thinks these are the big people.
వాళ్ళు ఏదో వేదిక మీద నిలబడి లైట్లన్నీ వేయగానే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు వాళ్ళు.
I hate it.
నిజంగా దాన్ని నేను ద్వేషిస్తున్నాను.
Because the Lord Jesus, when he walked on the earth, he used to say about himself, son of man, son of man, son of man.
Endukante Yesu Kristu Prabhu vari ee bhoomeda sancharinchina dinallo nenu manushi kumarunni ani pilusukunde undevaru.
And I asked the Lord Jesus once, what did you mean when you called yourself son of man?
Nenu okka sari prabhu ni vidhanga adigaanu, enduku prabhu meeru manushi kumarudu ani pilusukunnaru, enti dani ardham?
And the answer I got was this.
Samadhanam naaku ee vidhanga vachindi.
That he was saying, I'm just the son of an ordinary man.
Nenu kevalam oka sadharanamaina manushi kumarunni.
I'm an ordinary man.
Nenu oka samanyamaina manushunni.
Imagine that almighty God walked on this earth like an ordinary man.
Okka sari uhinchukondi, sarvashaktudaina devudu oka sadharanamaina manushini vale ee bhoomi meeda sancharistu unnadu.
Nowhere in Israel was he treated like some film star.
Israel lo ekkada kuda ayana oka cinema taravale pariganinchabadaledu.
He was not treated like some big famous man.
అనేది గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తిగా చూడబడలేదు.
You read the gospels.
మీరు సువార్తలు చదవండి.
How was he treated?
ఆయన ఏ విధంగా పరిగణించబడ్డాడు?
All his life.
ఆయన జీవితమంతా కూడా.
For 30 years in Nazareth he was treated like a illegitimate son of Mary. Nobody knows who his father is.
నజరేతులో 30 సంవత్సరాలు ఆయన ఏ విధంగా చూడబడ్డాడంటే మరియక పుట్టిన కుమారుడు తండ్రి ఎవరో తెలియదు.
That's what they said about him.
ఆ విధంగా చెప్పబడింది ఆయన గురించి.
You know, in a small village, even we know in India, everybody knows everything about every family.
మన భారతదేశంలో మనం చూసినట్లయితే, ఒక చిన్న గ్రామంలో చూసినట్లయితే, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
Nazareth was a small village.
నజరేత్ అనేది ఒక చిన్న గ్రామం.
Everybody knew that Mary became pregnant before she got married.
ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరియకు వివాహం కాకముందే గర్భవతైందని.
You think anybody believed that it was the Holy Spirit?
ఎవరైనా నమ్ముతారా ఇది పరిశుద్ధాత్మ చేత కలిగిందంటే?
No.
ఎవరు నమ్మరు?
They all must have believed some Roman soldier did it.
వాళ్ళందరూ కూడా ఏ రోమా సైనికుడు ఆ విధంగా చేసి ఉంటాడు అనుకుంటారు.
And when the baby was born,
ఆ అబ్బాయి పుట్టాడు.
So we don't know who the father is.
తండ్రి ఎవరో తెలియదు.
You know, whenever people were happy with Jesus,
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారు,
they would call him son of Joseph.
ఆయన యోసేపు కుమారుడు అని పిలిచారు.
Whenever they were angry with him,
కానీ ఎప్పుడైతే ఆయన మీద కోపపడ్డారో,
they would call him son of Mary.
మరియ కుమారుడు అని పిలిచారు.
Have you noticed that?
దాన్ని గమనించారా మీరు?
I'll show you.
దాన్ని చూపిస్తాను మీకు.
See Luke chapter 4.
లూకాసువార్త 4వ అధ్యాయం.
When he began to preach in the synagogue in Nazareth for the first time.
నజరేతులో ఆయన సమాజ మందిరంలో మొట్టమొదటిసారి బోధించడానికి ఆరంభించినప్పుడు.
Luke 4:16.
లూకా 4:16.
He came to Nazareth and he was preaching in the synagogue.
ఆయన నజరేతు వచ్చి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు.
And he read a portion of scripture.
ఆ తర్వాత వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాడు.
How the Lord had anointed him verse 18 to preach the gospel.
18వ వచనం నుండి ఆయన చదువుతూ ఉన్నాడు, ప్రభు ఆత్మ నా మీద బేదలకు సువార్త ప్రకటించుటకై వచ్చింది.
Says in verse 20, everybody was watching him.
20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆయన చూస్తూ ఉన్నారు.
And he said, this scripture has been fulfilled in your hearing today.
ఈనాడు మీ వినికిడిలో ఈ లేఖనము పరిపూర్ణమైంది, నెరవేర్చబడింది.
And those people thought, wow, we are the people in Nazareth whom God is speaking about.
అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో దేవుడు నజరేతులో ఉన్న మాతోనే మాట్లాడుతున్నాడని.
They were so happy with Jesus saying that.
వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్తూ ఉంటే.
And they were verse 22 speaking well at him and wondering at the gracious words which fell from his lips.
వాళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు.
And they said, isn't this Joseph's son?
ఈయన యోసేపు కుమారుడు కాడా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
They were happy with him.
వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రభువుని బట్టి.
But another time we read in Matthew, Mark chapter 6.
కానీ మార్కు సువార్త 6వ అధ్యాయంలో మరొకసారి మనం చూసినట్లయితే,
వేర్ దే వర్ క్వశ్చనింగ్ వర్స్ 2, వేర్ డిడ్ దిస్ మ్యాన్ గెట్ దిస్,
అక్కడ 2వ వచనంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈయనకి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి,
దిస్ విజ్డమ్ అండ్ దట్ సచ్ మిరకల్స్ కెన్ బి డన్ త్రూ హిమ్,
ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇన్ని అద్భుతాలు ఏ విధంగా చేయగలుగుతున్నాడు.
దెన్ దే సెడ్,
అప్పుడు వాళ్ళు చెప్పారు,
isn't this the carpenter, the son of Mary?
ఇతడు మరియ కుమారుడు కాడా, వడ్రంగి వాడు కాడా?
They were despising him.
తృణీకరిస్తూ ఉన్నారు ప్రభువుని.
And Jesus recognized that.
యేసుక్రీస్తు ప్రభువు దాన్ని గుర్తించారు.
And he said, verse 4, a prophet is not without honor except in his own hometown.
నాలుగో వచనంలో ఆయన చెప్తున్నాడు, ప్రవక్త తన దేశంలో తన బంధువుల్లో గణపరచబడడు.
And he could not do many miracles there, verse 5. Because of their unbelief, verse 6.
వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు. 5వ వచనంలో.
Here they despised him.
ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన వాళ్ళు తృణీకరించారు.
They called him son of Mary.
మరియ కుమారుడు అని పిలిచారు.
Why didn't they say son of Joseph?
ఎందుకు యోసేపు కుమారుడు అనలేదు ఇక్కడ?
Because they despised him.
ఎందుకంటే ఆయన తృణీకరించారు.
So he was not like a film star in Nazareth.
నజరేతులో ఆయన ఒక సినీ తార వలె లేడు.
You think of it yourself, my brother, sister.
నిన్ను గురించి నీవు ఆలోచించుకున్నట్లయితే సహోదరి సహోదరుడా,
సపోజింగ్ యూ గ్రూ అప్ ఇన్ యువర్ హోమ్ విలేజ్,
ఒకవేళ మీ సొంత గ్రామంలో మీరు పెరుగుతున్నారు,
ఎవ్రీ టైమ్ యూ వెంట్ టు స్కూల్ పీపుల్ పాయింటెడ్ ఎట్ యూ అండ్ సెడ్ యూ ఆర్ అన్ ఇల్లెజిటిమేట్ చైల్డ్, నోబడీ నోస్ హూ యువర్ ఫాదర్.
మీరు పాఠశాలకు వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎలా పుట్టావో మాకు తెలియదు.
Supposing somebody said that about your son or daughter in school.
ఒకవేళ మీ అబ్బాయి గురించి అమ్మాయి గురించి పాఠశాలలో ఎవరైనా ఈ విధంగా అని ఉన్నట్లయితే,
how would you feel?
మీరు ఏ విధంగా భావిస్తూ ఉంటారు దాన్ని?
That is how Jesus was.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉన్నారు.
We read in Isaiah chapter 53.
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం.
Verse 3.
3వ వచనం.
The last part of verse 2.
2వ వచనం చివరి భాగం.
He has no stately form or majesty that we should look on him, nor appearance that we should be attracted to him.
అతనికి స్వరూపమైన సొగసైన్యం లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు.
He was despised and forsaken by men.
అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను.
A man of sorrows and acquainted with grief.
వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను.
Like one from whom men hide their face.
మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను.
He was despised.
అతడు తృణీకరించబడిన వాడు.
This is the son of God.
ఏన మనిషి కుమారుడు, దేవుని కుమారుడు.
He was the representative of God on earth.
దేవుణ్ణి ఈ భూమి మీద ఆయన ప్రతిబింబిస్తూ ఉన్నాడు.
But today's preachers are not like that.
కానీ ఈనాటి బోధకులు ఆ విధంగా లేరు.
Today's preachers like to be famous, well known.
ఈనాటి బోధకులు ఏ విధంగా ఉన్నారంటే బాగా కీర్తి ప్రతిష్టలు రావాలని, నా పేరు అందరికీ తెలియాలని.
Jesus never collected any money in an offering bag after he preached.
యేసు క్రీస్తు ప్రభువారు బోధించిన తర్వాత కానుకలు పెట్టుకొని కానుకల కోసం తిరగలేదు.
Today's preachers always do that.
ఈనాటి బోధకులైతే ఎప్పుడు ఆ విధంగానే చేస్తూ ఉంటారు.
And finally, when Jesus was killed,
యేసు క్రీస్తు ప్రభువారు చంపబడ్డారు.
Even his disciples ran away.
తన శిష్యులు కూడా పారిపోయారు.
This is how he lived and he died.
ఆ విధంగా ఆయన జీవించి మరణించారు.
He was born in a cow shed.
ఆయన ఒక పశువుల పాకలో జన్మించారు.
Not in a hospital, not in a home.
ఒక ఆసుపత్రిలో కాదు, ఒక ఇంట్లో కాదు.
Anybody here was born in a cow shed?
ఇక్కడ ఎవరైనా పశువుల పాకలో జన్మించిన వాళ్ళు ఉన్నారా?
And even if you were born in a cow shed, would you like everybody to know that you were born in a cow shed?
ఒకవేళ నువ్వు పశువుల పాకలో జన్మించినా కూడా ఆ విషయం అందరికీ తెలియాలని నువ్వు కోరుకుంటావా?
Why is it published so clearly in the Bible? Jesus was born in a cow shed.
ఎందుకు బైబిల్లో అంత స్పష్టంగా వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించారని?
Something you need to understand.
కాబట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి.
God's ways.
దేవుని యొక్క మార్గాలను అర్థం చేసుకోవాలి.
Many Christians have not understood.
అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేదు.
And I'll tell you why they don't understand it.
వాళ్ళు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేదు నేను చెప్తాను.
Because There are some things God speaks openly and there are some things God speaks secretly.
ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడతాడు, కొన్ని విషయాలు మర్మంగా మాట్లాడతాడు.
Like a man may say many things openly to everybody, but to his wife whom he loves, he will say something secretly.
కానీ ఒక మనిషిడు కొన్ని విషయాలు అయితే అందరికి చెప్తుంటాడు బహిరంగ, కానీ కొన్ని విషయాలు తన భార్యకి ఎంతో మర్మంగా చెప్తాడు.
Because they are very close, husband and wife.
ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతో దగ్గరగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు.
If you are very close to your wife will know secrets that other people will not know.
నీ భార్యకు నువ్వు సన్నిహితంగా ఉన్నట్లయితే నీ గురించిన రహస్యాలు ఇతరులకు తెలియనివి నీ భార్యకు తెలుస్తాయి నీ గురించి.
The Lord has also, Jesus has also got a bride to whom he reveals secrets.
కాబట్టి ప్రభు క్రీస్తు కూడా తన పెళ్లి కుమార్తెను కలిగి ఉన్నాడు తన రహస్యాలను చెప్పడానికి.
He doesn't reveal it to everybody.
అది ప్రతి ఒక్కరికి బయలుపరచడు ఆయన.
There are certain things in the Bible everybody knows.
బైబిల్లోని కొన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి.
Jesus died for the sins of the world.
యేసు క్రీస్తు ప్రభువారి లోక పాపము గురించి మరణించారని.
He rose again.
ఆయన తిరిగి లేచారని.
Sent it to heaven and he's coming back.
ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడని, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని.
Those are not secrets.
అవి రహస్యాలేం కాదు.
But what Jesus was really like.
కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఏవైతే నిజంగా ప్రేమించారో.
It's written in the Bible, but it's a secret.
అవి బైబిల్లో ఉన్నాయి కానీ అవి రహస్యంగా ఉన్నాయి.
For example.
ఉదాహరణకు.
How many of you knew before today that some people called him son of Joseph and some people called him son of Mary?
ఇప్పుడు విన్నదాన్ని బట్టి కాక ఇంతకు ముందు మీలో ఎంత మందికి తెలుసు ఆయన కొన్నిసార్లు ఏమో యోసేపు కుమారుడని పిలువబడ్డాడని, కొన్నిసార్లు ఏమో మరే కుమారుడని పిలువబడ్డాడని?
దట్స్ నాట్ సమ్ న్యూ డాక్ట్రిన్ దట్ ఐ యామ్ ప్రీచింగ్.
నేను ఏదో కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ బోధించట్లేదు.
ఇట్ ఇస్ ఇన్ ది బైబిల్ బట్ యు డిడ్ంట్ సీ ఇట్.
అది బైబిల్లోనే ఉంది కానీ మీరు చూడలేదు.
Because it's a secret.
ఎందుకంటే అది రహస్యం.
Why didn't you see it?
ఎందుకు మీరు చూడలేకపోయారు?
I'll show you.
నేను చూపిస్తాను.
Psalm 25.
కీర్తనలు 25.
Verse 14, the secret of the Lord is for those who fear him.
కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది.
If you fear God, he will whisper secrets in your ear.
మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన చెప్పే రహస్యాలను ఆయన మీ చెవిలో చెప్తాడు.
How is it so many of you may be admiring these preachers who are like film stars?
మీరు సినీతారల వలె ఉన్న ఈ బోధకుల్ని ఎందుకు అభినందిస్తూ ఉన్నారు?
I don't admire any of them.
వారిలో ఎవరిని కూడా నేను అభినందించను.
Not even one of them.
ఒక్కరిని కూడా నేను అభిమానించను.
Because I said they are not like my Jesus.
ఎందుకంటే వాళ్ళు నా యేసు వలె లేరు.
I look in the Bible, I don't get the picture of Jesus like a film star.
నేను బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు యేసు వలె లేరు, సినీతారల వలె ఉన్నారు.
I see Jesus as an ordinary man.
ఒక సామాన్యమైన మానవుని వలె యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు.
Anybody could meet him.
ఎవరైనా వెళ్ళి కలవచ్చు ఆయన్ను.
You did not have to go through a secretary to meet him.
మీరేదో ఒక కార్యదర్శి ద్వారా వెళ్ళాల్సిన పని లేదు.
He won't come and preach in a meeting and then disappear after the meeting is over.
ఆయన ఏదో ఒక మీటింగ్ కొచ్చి చెప్పి వెంటనే మీటింగ్ అయిపోకనే వెంటనే అదృశ్యం అయిపోడు.
That is all today's preachers.
ఈనాటి బోధకులు ఆ విధంగా ఉన్నారు.
That is why I don't have any admiration for most of today's preachers.
అందుకే ఈనాటి అనేక బోధకులల్లా నేను అభిమానం కలిగి ఉండను.
I am looking more for people who are like Jesus.
యేసు క్రీస్తు వలె ఎవరు ఉన్నారో వారిని చూస్తున్నాను నేను.
I don't mean carpenters and all that.
అంటే ఏదో వడ్రంగి వారు అలాని కాదు.
Or white robes and long hair, that's not what I am talking about.
తెల్లని వస్త్రాలు వేసుకొని పొడవైన దుస్తులు పొడవైన వెంట్రుకలు కలిగిన వారిని కాదు.
Talking about character.
యేసు క్రీస్తు ప్రభువారు అంటే ప్రభు అంటే గుణగణాలు కలిగిన వారిని.
The primary characteristic of Jesus Christ was humility.
యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రాథమికమైన లక్షణం ఏమంటంటే దీనత్వము.
Wherever I go, I look for humble people.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దీనుల వైపే నేను చూస్తూ ఉంటాను, దీనుల కోసమే నేను చూస్తూ ఉంటాను.
I seek to fellowship with them.
వారితో సహవాసం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
I have no time for proud people.
గర్విష్ఠులకు నా యొక్క ఎటువంటి సమయం లేదు.
Where people are proud trying to show up, I say goodbye.
ఎక్కడైతే ప్రజలు గర్విష్ఠులుగా ఉన్నారో వాళ్ళని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో నాకు సమయం లేదు.
They cannot teach me anything.
ఎందుకంటే వాళ్ళు నాకేమీ బోధించలేరు.
Even if they are very clever.
వాళ్ళు ఎంత తెలివితేటలు కలిగి ఉన్నా కూడా.
It's only a humble person who can teach me.
కేవలం దీనులు మాత్రమే నాకు బోధించగలరు.
See the same Psalm 25.
అదే కీర్తన 25 లో
we read here God, verse 9, God leads the humble in justice and he teaches the humble his way.
9వ వచనము, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును.
I know that if I want to find the right way, I must go to a humble man, not a clever man.
But naaku telusu entante nenu oka sariyana margam telusukovalante nenu deenu daggariki vellalu kaani telivitaatlu kaligina vyakti daggariki
vellalu. Because it says God teaches the humble in the right way.
Endukante ikkada bible lo cheppabadindi tana margamunu deenulaku nerpunu sariyana margam.
So if I go to a clever man, he'll just fill my head with a lot of information. It may be the completely wrong way.
Kabatti nenu oka telivitaatlu kaligina vyakti daggariki vellinatlayite ayana telivitaatlu naaku bodhisthadu kaani deeniki paniki raavu.
And most preachers I met are very proud.
Inadu nenu kalisi nenu kalusukunna anek mandi bodhakulu entha garvishtulu.
They are boasting how many people they have in their church.
Vaalla sanghamlo entha mandi unnaro danni batti garvistuntaru.
They are boasting about how many miracles they have done.
Vaallu enni adbhutalu chesaro danni batti garvistuntaru.
And most of them, what they say are lies.
Vaallu cheppe dadapu ganni abaddale untayi.
Not real miracles.
Avi nijamaina adbhutalu kaadu.
They boast about how much money they get in their offering.
వాళ్ళ కానుకల పెట్టలో ఎంత డబ్బు వస్తుందో దాన్ని బట్టి గర్విస్తుంటారు.
జీసస్ నెవర్ బోస్టెడ్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
యేసుక్రీస్తు ప్రభువారు వీటిలో దేని బట్టి కూడా ఎప్పుడు అత్యంచలేదు.
అపోస్టిల్స్ ఆల్సో నెవర్ బోస్టెడ్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
అపోస్టిల్స్ కూడా వీటిని బట్టి దేని బట్టి వాళ్ళు ఎప్పుడు అత్యంచలేదు.
యు ఫైండ్ ఎనీ అపోస్టిల్ ఆర్ జీసస్ ప్రీచింగ్ అబౌట్ హౌ మెనీ టాకింగ్ అబౌట్ హౌ మెనీ పీపుల్ దే ప్రీచ్ టు?
మీరు యేసుక్రీస్తు ప్రభు కాని అపోస్టిల్స్ కాని ఎప్పుడైనా వాళ్ళు ఎంత మందికి బోధించారో చెప్పడానికి మీరు ఎప్పుడైనా ఉన్నారా?
ఇన్ ద సర్మన్స్ ఆఫ్ జీసస్,
యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో కూడా,
యు ఎవర్ హియర్ హిమ్ సేయింగ్ సంథింగ్ లైక్ దిస్?
ఈ విధంగా చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా?
యా, వన్స్ ఐ వాస్ ఇన్ ఎ టౌన్ అండ్ ఐ రేజ్డ్ ఎ డెడ్ పర్సన్ ఫ్రమ్ ది డెడ్.
నేను ఒకప్పుడు ఒకానొక పట్టణంలో ఉన్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని లేపాను.
నెవర్, హి నెవర్ టాక్స్ అబౌట్ ఇట్.
ఆయన ఎప్పుడు కూడా దాని గురించి చెప్పలేదు.
పాల్ రేజ్డ్ ది డెడ్, పీటర్ రేజ్డ్ ది డెడ్.
పౌలు కూడా చనిపోయిన వాళ్ళని లేపాడు, పేతురు కూడా చనిపోయిన వాళ్ళని లేపాడు.
బట్ యు రీడ్ ఇన్ దేర్ లెటర్స్, దే నెవర్ మెన్షన్ ఇట్.
కానీ వాళ్ళ పత్రికలు మనం చదివినట్లయితే ఒక్కసారి కూడా దాన్ని ప్రస్తావించలేదు.
యు రీడ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ పాల్ అండ్ పీటర్ అండ్ జాన్, యు నెవర్ ఫైండ్ ఈవెన్ వన్స్ దే ఆర్ మెన్షనింగ్ దట్ దే ఈవెన్ హీల్డ్ ఎ సిక్ పర్సన్.
పౌలు గాని పేతురు గాని యోహాను గాని రాసిన పత్రికల్లో అన్ని మనం చదివినట్లయితే కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచామని చెప్పడం మనం చూడం.
హౌ ఇస్ ఇట్ టుడేస్ ప్రీచర్స్ టాక్ సో మచ్ అబౌట్ దట్?
మరి ఎందుకు ఈనాడు అనేక మంది బోధకులు దాని గురించి ఎంతో మాట్లాడుతూ ఉన్నారు?
వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్,
నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే,
ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ టుడేస్ ప్రీచర్స్ హావ్ నాట్ అండర్స్టూడ్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ అండ్ ది అపోస్టిల్స్.
దాదాపు ఈనాటి బోధకులంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ మరియు అపోస్టిల్ యొక్క బోధన వాళ్ళు అర్థం చేసుకోలేదు.
That is why,
అందుకే,
when God sees that,
దేవుడు దాన్ని చూసినప్పుడు,
he says there's a need for another church that teaches all these things.
కాబట్టి ఇవన్నీ బోధించగలగ మరొక సంఘం మనకు కావాలి.
There's a need for another church that teaches that Jesus was not a film star.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక సినీ తార కాదు అని సత్యాన్ని చెప్పే మరొక సంఘం కావాలి.
That Jesus and the apostles were not at all interested in money.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులు అసలు డబ్బు మీద వారికి ధనాశే లేదు అని చెప్పడానికి.
I think today there is no Christian church or organization that does not send reports of their work to America and Europe and other places.
ఇనాడు మనం చూసినట్లయితే ఏ క్రైస్తవ సంఘం కానీ లేక ఏ సంస్థ కానీ అమెరికా కానీ ఐరోపా కానీ నివేదికను పంపని సంఘాన్ని మనం చూడలేము.
But Jesus never sent any reports anywhere.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి నివేదికను ఎక్కడికి పంపలేదు.
Paul never sent any reports anywhere.
పౌలు కూడా ఎక్కడికి ఎటువంటి నివేదికను పంపలేదు.
So who are these people following?
కాబట్టి ఎవర్ని వీళ్ళు అంబడిస్తూ ఉన్నారు?
They are following the companies like Coca-Cola and Pepsi and all, they send their reports about what all they are doing.
వాళ్ళు దేని అనుసరిస్తున్నారు అంటే Coca-Cola, Pepsi అలాంటి బహుళజాతీయ కంపెనీలను వాళ్ళు అంబడిస్తున్నారు.
All the software companies and other companies.
లేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మరో కంపెనీలు కానీ.
Every year they send report what all we have accomplished.
వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక నివేదికను తయారు చేస్తారు వాళ్ళు ఏమేమి సాధించారో.
All companies.
అన్ని కంపెనీలు కూడా.
How much money they got.
వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి.
What all they have distributed.
వాళ్ళు ఏమేం చేశారు, ఎంత అమ్మారు.
But Jesus and Paul never did that.
కానీ యేసుక్రీస్తు ప్రభు కానీ పౌలు కానీ ఎప్పుడూ చేయలేదు.
When churches send reports like that, who are they following?
కాబట్టి ఒక సంఘం అటువంటి నివేదికను పంపుతూ ఉన్నట్లయితే ఎవరిని వాళ్ళు అంబడిస్తున్నారు?
They are following Coca-Cola, Pepsi, not Jesus Christ.
వాళ్ళు కోకాకోలానో పెప్సీ కంపెనీనో అంబడిస్తున్నారు కానీ యేసు ప్రభువును కాదు.
That's why there's a need for another church.
అందుకే మరొక సంఘం యొక్క ఆవశ్యకత ఉంది మనకు.
Which does not send reports.
ఏ సంఘం అయితే నివేదికను పంపదు.
Another thing.
ఇంకో విషయం ఏంటంటే,
జీసస్ అండ్ పాల్ నెవర్ టుక్ ఎ కలెక్షన్ ఆఫ్టర్ స్పీకింగ్ ఇన్ ఎ మీటింగ్.
వాళ్ళు మీటింగ్ లో మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కానీ పౌలు కానీ ఎప్పుడు కానుకలు పట్టలేదు.
నాట్ ఈవెన్ వన్స్,
ఒక్కసారి కూడా.
దేర్ వర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్,
వేల మంది అక్కడికి వచ్చారు.
సమ్ టైమ్స్ 10,000 పీపుల్ ఫాలోయింగ్ జీసస్.
కొన్నిసార్లు 10,000 మంది యేసుక్రీస్తు ప్రభుని అంబడిస్తూ ఉన్నారు.
నెవర్ వన్స్ డిడ్ హి పాస్ ఎ బ్యాక్గ్రౌండ్ అండ్ టేక్ ఎ కలెక్షన్.
ఒక్కసారి కూడా ఆయన కానుకలు పెట్టిన అటు ఇటు తిప్పటం మనం చూడం.
పాల్ ఆల్సో సేమ్.
పౌలు కూడా అదే విధంగా చేశాడు.
బట్ Every preacher in church does that today.
కానీ ఈనాడు మనం చూసినట్లయితే ప్రతి బోధకుడు ప్రతి సంఘం ఆ విధంగా చేస్తుంది.
So who are they following?
కాబట్టి ఎవరిని వాళ్ళు అంబడిస్తున్నారు?
That's why the Lord says there is a need for another church.
అందుకే ప్రభువు చెప్తున్నాడు మరొక సంఘం యొక్క ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది.
Teaches what Jesus and the apostles did.
యేసుక్రీస్తు ప్రభువు మరి అపొస్తలులు ఏదైతే చేశారో దాన్ని బోధించే సంఘం.
I'm saying that because many of you are new to CFC.
నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో అనేక మంది CFC సంఘాలకు కొత్తగా వస్తున్నారు.
We say, yeah, one more church.
మీరు అనుకోవచ్చు ఇది ఇంకొక సంఘం అని.
We don't claim to be special.
మేమేదో ప్రత్యేకంగా ఉన్నామని మేము చెప్పుకోము.
But we are not perfect.
మనము పరిపూర్ణం కాదు.
But we have tried to see how Jesus and the apostles were in the New Testament and we have tried to follow it.
కాని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అపొస్తలులైన పౌలు అటువంటి అపొస్తలులు ఏ విధంగా బోధించారో వాటిని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము.
Give me one example.
ఒక ఉదాహరణ మీకు ఇస్తాను.
There was a very rich young ruler who came to Jesus.
ఒకనకప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ధనవంతుడైన యవ్వనస్తుడైన పరిపాలకుడు వచ్చాడు.
He was rich.
ఆయన ధనవంతుడు.
Secondly, he was young.
రెండోది ఆయన యవ్వనస్తుడు.
He was a ruler. He was a influential man.
మూడోది ఆయన ఒక అధిపతి, ఆయనకు ఒక ప్రభావం ఉంది.
And Jesus said to him,
యేసుక్రీస్తు ప్రభు వారు అతనితో చెప్పారు,
if you want to follow me,
ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే,
you first go and give all your money away to the poor.
కాబట్టి నీ డబ్బంతా కూడా వెళ్లి పేద ప్రజలకు ఇవ్వు.
And come to me without your money, then I'll accept you.
కాబట్టి నీ డబ్బులు లేకుండా నువ్వు మాత్రమే నా దగ్గరికి రా, అప్పుడు నేను నిన్ను అంగీకరిస్తాను.
Have you ever heard of a pastor or preacher saying that?
ఒక పాస్టర్ గాని ఒక బోధకుడు గాని ఈ విధంగా చెప్పడం మీరు ఒక్కసారైనా విన్నారా?
If a rich man comes to his church,
ఒక ధనవంతుడు తన సంఘానికి వస్తే,
and he's a young man,
ఒక యవనస్తుడై ఉంటే,
very influential in society,
సమాజంలో బాగా అధికారాన్ని కలిగి ఉంటే,
maybe a big businessman,
ఒక బాగా వ్యాపారస్తుడైతే,
which pastor preacher will tell him?
ఏ పాస్టర్ ఏ బోధకుడు చెప్తాడు?
Give your money somewhere else and you come to this church without your money.
నీ డబ్బులు ఎక్కడైనా ఇచ్చేసి నీ డబ్బులు లేకుండా నువ్వు మాత్రమే మా సంఘానికి రా అని.
I've said that.
నేను చెప్పాను.
I said that to people in Bangalore.
బెంగళూరులో ప్రజలకు నేను ఆ విధంగా చెప్పాను.
We don't want your money.
నీ డబ్బులు మాకు అవసరం లేదు.
We don't even want your membership in our church.
మా సంఘంలో నీ సభ్యత్వం కూడా మాకు అవసరం లేదు.
Come to hear the word of God.
దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మాత్రమే రా.
And to be a disciple of Jesus.
యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా అవడానికి రా.
So these are the areas where there is a great need for a pure testimony.
కాబట్టి ఈ విషయాల్లో పవిత్రమైన సాక్ష్యం మనకు అవసరం.
See, that is our subject in this conference, a pure testimony for Christ.
కాబట్టి ఈ మీటింగ్ లో మన అంశము క్రీస్తు కొరకైన పవిత్రమైన సాక్ష్యం.
And pure testimony means a testimony which is like Jesus Christ.
పవిత్రమైన సాక్ష్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వంటి సాక్ష్యం కలిగి ఉండటం.
When Jesus came to earth,
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు,
the Father gave him a body in the womb of Mary.
మరి యొక్క గర్భములో తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకు శరీరాన్ని అమర్చారు.
We read in Hebrews chapter 10.
హెబ్రీ 10 లో మనం చదువుతాం.
Hebrews 10:5.
హెబ్రీ 10:5.
When Jesus comes into the world, he says this.
యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది.
Verse 5.
5వ వచనం.
When he comes into the world, he says.
ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పబడింది.
See the last part of verse 5. A body you have prepared for me.
నాకు ఒక శరీరమును అమర్చితివి.
God prepared a body for Jesus.
యేసు క్రీస్తు ప్రభు కోసం తండ్రి ఒక శరీరాన్ని అమర్చారు.
That was in the womb of Mary.
అది మరియ గర్భంలో.
Through the Holy Spirit coming upon her, a new body was formed inside her womb.
పరిశుద్ధాత్మ మీదకి రావటం ద్వారా తన గర్భంలో ఒక నూతన శరీరం అమర్చబడింది.
It's not like other babies were born.
ఇతర శిశువుల వలె కాదు.
This was special.
ప్రత్యేకమైంది.
A body inside Mary's womb where the Holy Spirit.
మరి యొక్క గర్భంలో ఒక శరీరం ఉంది పరిశుద్ధాత్మ ద్వారా.
Then why has he come with this body?
కాబట్టి తన శరీరంతో ఎందుకు వచ్చాడు?
Verse 7.
7వ వచనము.
I have come as it is written in the roll of the book to do your will, O God.
గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చున్నాను.
Again in verse 9. I have come to do your will.
9వ వచనం మరలా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చున్నాను.
So God did not give him a body to become famous.
కాబట్టి తండ్రి ఎందుకు శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారంటే ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు.
Not to become rich.
ఏదో ధనవంతునిగా చేయాలని కాదు.
Not even to do miracles.
అద్భుతాలు చేయాలని కాదు.
Not even to preach.
బోధించాలని కూడా కాదు.
He was given a body to do his father's will.
తన కేవలం తన తండ్రి చిత్తము నెరవేర్చుటకు మాత్రమే శరీరం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు కోసం.
That's why even when he was knew the Bible at the age of 12, he did not go out as a preacher.
అందుకే ఆయనకు 12 సంవత్సరాలకే బైబిల్ మొత్తం తెలిసినా కూడా బోధించడానికి వెళ్ళలేదు.
He knew the Bible better than anybody in Israel when he was 12 years old.
ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలులో మరి ఎవరికంటే కూడా ఎక్కువగా బైబిల్ జ్ఞానం తెలుసు.
Some people think if I know the Bible I can go and preach.
కొంతమంది అనుకుంటారు నాకు బైబిల్ తెలిస్తే చాలు నేను వెళ్లి బోధించొచ్చని.
Why didn't Jesus preach when he was 12 years old?
మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన బోధించలేదు?
You need to understand that.
అప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
Lot of people today go and preach because they know the Bible.
అనేక మంది ఈ రోజు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి బైబిల్ తెలుసు కాబట్టి వెళ్లి బోధిస్తారు.
They are not doing the will of God.
వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయట్లేదు.
They bring confusion into God's word.
దేవుని యొక్క పనిలో వాళ్ళు కలవరాన్ని సృష్టిస్తారు.
Jesus came to do the will of God.
యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే.
If the father told him 30 years I want you to stay in Nazareth.
తండ్రి ఈ విధంగా చెప్పినట్లయితే 30 సంవత్సరాలు నీవు నజరేతులోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.
No preaching, no miracles, nothing.
ఎటువంటి బోధ లేదు, అద్భుతాలు లేవు.
I want you to make stools and benches and all that in the carpenter shop.
నువ్వు బెంచీలు స్టూళ్లు నీ వడ్రంగి కొట్లో నీవు చేయాలి.
Okay, I'll do that.
Sare nen chestanu anadu prabhu.
We may think what a waste of time, somebody who knows the Bible so well is making tables and stools in a shop.
Manam anukuntam yeniki enta Bible gyanam telisi kuda yenenti stools benchilu chestunnadu enta samayam vyardham chestunado kada ani.
Why not he go out as a preacher?
Enduku velli bodhakudiga undakudadu ayana?
So many dying souls in China and Africa, why doesn't he go all there?
China lo Africa lo enna aatmalu nashisthunna enduku vellakudadu akkadiki?
That is the thinking of today's Christians.
Inaati Christavula yokka aalochana vidhanam adi.
Maybe some of you also think like that.
Bahusha meelo kontha mandi kuda aa vidhanga aalochistunnaremo.
I know that most Christians think like that.
Naaku telusu aneka mandi Christavula aa vidhanga aalochistuntaru.
Not Jesus.
అని యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా ఆలోచించలేదు.
In fact in his whole life he never went to China, never went to Africa.
తన జీవితం మొత్తంలో కూడా ఆయన ఎప్పుడూ ఆఫ్రికా వెళ్ళలేదు, చైనా వెళ్ళలేదు.
Why? Because there were no needy souls there.
ఎందుకు అక్కడ మరి అవసరం కొని ఉన్న ఆత్మలు లేవా?
There were more needy souls in Africa than in Israel.
ఇస్రాయేల్ కంటే ఆఫ్రికాలో ఇంకా ఎంతో ఆకలి కొని ఉన్న ఆత్మలు ఉన్నాయి, అవసరం ఉన్న ఆత్మలు ఉన్నాయి.
Why didn't Jesus go there?
మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఆఫ్రికా వెళ్ళలేదు?
Because it was not his father's will.
ఎందుకంటే తన తండ్రి యొక్క చిత్తము కాదు అది.
He did not come to travel the world to preach.
ఆయన ఏదో లోకమంతా తిరిగి బోధించడానికి రాలేదు.
Today many preachers have a lust to travel the world to preach.
ఈనాడు అనేక మంది బోధకులకు దురాశ ఉంటుంది నేను ప్రపంచం అంతా తిరిగి బోధించాలని.
And you go to their websites, it will be written he has traveled to so many countries.
వాళ్ళ వెబ్సైట్ లో మనం చూసినట్లయితే ఈయన అనేక దేశాలు తిరిగాడు, ఇన్ని దేశాలు తిరిగాడని రాస్తారు.
What all they boast about?
దేని గురించి వాళ్ళు ఆశిస్తున్నారు?
Jesus traveled to one country, Israel, that's all.
యేసుక్రీస్తు ప్రభు ఒక దేశాన్ని ఒక దేశంలోనే ప్రయాణం చేశారు, అది ఇశ్రాయేల్.
This is the real Jesus.
ఆయన నిజమైన యేసు.
He did not come to preach, he came to do his father's will.
ఆయన ఏదో బోధించడానికి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.
And that is what we preach in CFC.
అదే CFC లో మనం కూడా బోధిస్తున్నాం.
That if God calls you to be a teacher or a nurse,
ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఉపాధ్యాయుడిగానో నర్సుగానో పిలిస్తే,
and you go as a missionary to North India,
నువ్వు వెళ్లి ఉత్తర భారతదేశంలో మిషనరీగా వెళ్ళినట్లయితే,
you are disobeying God.
నువ్వు దేవుని యొక్క చిత్తానికి అవిధేయత చూపిస్తున్నావు.
No, if you got to be what God calls you to be,
అప్పుడు దేవుడు నిన్ను దేని ఎందుకు పిలిచాడో అదే విధంగా ఉండాలి.
Some people think if you sacrifice something that is a great thing.
కొంతమంది అనుకుంటారు నేను త్యాగం చేసినట్లయితే ఎంతో గొప్ప విషయం అని.
Oh, he sacrificed his job and went to Rajasthan.
ఓ ఆయన ఉద్యోగం విడిచిపెట్టి రాజస్థాన్ వెళ్ళాడని చెప్పుకుంటారు.
But here it says,
కానీ ఇక్కడ ఏం చెప్పబడింది?
Verse 5.
ఐదో వచనము.
Sacrifice he did not desire.
ఆయన
Verse 5.
ఐదో వచనము. బలి అర్పణను నీవు కోరలేదు.
He doesn't want sacrifice.
ఆయనకు బలి అర్పణ లేదు.
And a second time.
మళ్ళీ
Verse 8.
ఎనిమిదో వచనం.
Sacrifice he does not desire.
బలి అర్పణలు పూర్ణ హోమములు ఆయనకి అవసరం లేదు.
Why does God say that twice?
ఎందుకు దేవుడు రెండు సార్లు చెప్పాడు దాన్ని?
Because you hear it the first time you don't believe it.
ఎందుకంటే మొట్టమొదటిసారి విన్నప్పుడు దాన్ని నమ్మవని.
God is not interested in your sacrifice first of all.
దేవుడు మొట్టమొదట నీ అర్పణను కోరట్లేదు.
Many Christians boast about I have made so much sacrifice for God.
అనేక మంది క్రైస్తవులు విధంగా అర్చిస్తూ ఉంటారు నేను దేవుని కోసం ఇంత చేశానని.
We admire people who have sacrificed something and gone to difficult places.
కాబట్టి ఎవరైతే త్యాగం చేసి అర్పించుకొని వేరే ప్రదేశాలకు వెళ్ళారో వాళ్ళని మనం అభిమానిస్తుంటాం.
In every religion in India they admire sacrifice.
భారతదేశంలోని ప్రతి మతంలో కూడా అటువంటి త్యాగం చేసిన వారిని మనం అభిమానిస్తూ ఉంటాం.
Not only Christianity.
క్రైస్తవత్వంలోనే కాదు అది.
But in true Christianity.
కానీ నిజమైన క్రైస్తవత్వంలో
we say
ఆయన ఈ విధంగా చెప్తున్నాడు.
God doesn't want sacrifice.
దేవుడు చెప్తున్నాడు నాకు అర్పణ అవసరం లేదు.
He wants obedience.
ఆయనకు విధేయత కావాలి.
See 1 Samuel chapter 15.
మొదటి సమూయేలు 15.
We read there about King Saul. God told King Saul, go and kill all the sheep of the Amalekites.
అక్కడ సౌలు రాజు గురించి మనం చదువుతాం. దేవుడు చెప్పాడు సౌలుకి, మీరు వెళ్ళి అమాలేకులో ఉన్న అన్నిటిని వధించమని చెప్పాడు.
But he did not kill all the sheep of the Amalekites.
కానీ అమాలేకుల యొక్క గొర్రెలన్నిటిని ఆయన చంపలేదు.
He killed the bad sheep.
చెడ్డ వాటిని చంపాడు, బాగలేని వాటిని చంపాడు.
And kept the good sheep to sacrifice to God.
బాగా ఉన్న వాటిని ఉంచుకొని దేవునికి అర్పణిద్దామని వస్తున్నాడు.
And so Samuel came.
సమూయేలు వచ్చాడు.
Asked him, have you obeyed God?
నీవు దేవునికి విధేయత చూపించావా అని అడుగుతున్నాడు.
You read the whole thing in 1 Samuel 15.
మొదటి సమూయేలు 15 మొత్తం మనం చదివినట్లయితే.
And Saul replies.
సౌలు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు.
Yeah, verse 21, we took some of the best sheep and oxen to give as a sacrifice to God.
అయితే 21వ వచనంలో చెప్తున్నాడు, ముఖ్యమైన వాటిని మేము తీసుకొని వచ్చి దేవునికి అర్పణిస్తున్నాం.
Look at Samuel's reply. We must all understand this verse.
సమూయేలు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు చూడండి, మనం అర్థం చేసుకోవాలి దీన్ని.
Do you think the Lord is interested in sacrifice as much as obeying his voice?
దేవుడు తన స్వరానికి విధేయత చూపించడం కంటే దహన బలుల వలన ఆయన సంతోషించునా?
To obey is better than sacrifice.
కాబట్టి అర్పణ అర్పించుట కంటే విధేయత చూపించడమే మేలు.
No religion teaches that except true Christianity.
ఒక నిజమైన క్రైస్తవత్వం తప్ప ఏ మతం కూడా దీన్ని బోధించదు.
What God wants from you is not sacrifice but obedience.
కాబట్టి దేవుని యొద్ద నుండి కోరేది ఏమంటంటే విధేయతే కానీ అర్పణ కాదు.
You sacrifice and give 50,000 rupees for God's work.
నువ్వు అర్పిస్తావు, నువ్వు సమర్పించుకొని 50,000 ఇస్తావు దేవుని పనికి.
And you go lusting after women.
తర్వాత వెళ్లి మోహపు చూపులు చూస్తూ ఉంటావు.
And you shout at your husband and wife.
మీ భార్య భర్తల మీద మీరు అరుస్తూ ఉంటారు.
You know what true Christianity says?
నిజమైన క్రైస్తవత్వం ఏం చెప్తుందో తెలుసా?
Christianity says you keep your money, God doesn't want your 50,000 rupees.
నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, నీ డబ్బులు నీ 50,000 దేవునికి అవసరం లేదు.
He doesn't want your sacrifice.
నీ అర్పణ దేవునికి అవసరం లేదు.
He wants obedience.
విధేయత కావాలి దేవునికి.
Stop shouting at your husband and wife.
నీ భార్య మీద గాని భర్త మీద గాని అరవటం మానే.
Stop lusting after women.
స్త్రీల మీద మోహపు చూపులు చూపటం మానే.
Which church preaches this?
ఏ సంఘం దీన్ని బోధిస్తుంది?
That to obey is better than sacrifice.
అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటమే శ్రేష్టమని.
In every church that I see in India, if somebody gives money, they'll advertise it. Oh, he made such a big sacrifice. He gave 1 lakh for God's work.
కాబట్టి భారతదేశంలోని ఏ సంఘంలో చూసినా కూడా ఏమైనా డబ్బులు ఇచ్చినట్లయితే దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, దేవుని పని కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చాడని.
They haven't understood the word of God.
దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు.
Sacrifice is good if you have obedience.
అర్పణ మంచిదే ఎప్పుడు నీకు విధేయత ఉన్నప్పుడు మాత్రమే.
Not if there's no obedience.
నీకు విధేయత లేకుండా అర్పణ మంచిది కాదు.
These are the things where Christianity has drifted away from the Bible.
ఈ విషయాల్లో క్రైస్తవత్వం బైబిల్ నుండి ఎంతో దూరంగా తొలగిపోయింది.
So Jesus says, I did not come to sacrifice.
యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను బలి అర్పించడానికి రాలేదు.
If sacrifice was the big thing, he would have started preaching at the age of 12.
ఒకవేళ బలి అర్పించటమే ఆయనకి శ్రేష్టమైంది ముఖ్యమైనది అయితే 12 సంవత్సరాలకు ఆయన బోధించేవాడు.
He would have gone to some difficult jungle in Africa.
ఆయన ఆఫ్రికాలో ఏదో అడవుల్లోకి వెళ్లి బోధించుండేవాడు.
Preaching in Israel was comfortable.
ఇస్రాయెల్లో బోధించడం అనేది ఎంతో సౌఖ్యమైందే.
Preaching in the jungles of Africa is more difficult.
ఆఫ్రికా అడవుల్లోకి వెళ్లి బోధించడం ఎంతో కష్టమైంది.
But Jesus did not show his love for his father by going to the jungles of Africa.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఆఫ్రికాలోనే అడవుల్లోకి వెళ్లి బోధించి తండ్రికి అవిధేయత చూపించలేదు.
Even many Christians, they admire some missionary. Oh, what difficult place he has gone to and suffered so much for preaching the gospel.
అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు, చూడండి ఆయన ఎంత కష్టమైన ప్రదేశానికి వెళ్లి సువార్త ప్రకటిస్తున్నాడు అని.
మోస్ట్ క్రిస్టియన్స్,
అనేక మంది దాదాపుగా.
ఐ యామ్ నాట్ ఇంప్రెస్డ్.
కానీ నాకు ఆసక్తి లేదు వాటి మీద.
బికాజ్ ఐ నో గాడ్.
ఎందుకంటే నాకు దేవుడు తెలుసు.
ఐ నో ద బైబిల్.
నాకు బైబిల్ తెలుసు.
And I don't follow the principles of all these heathen religions.
కాబట్టి ఈ అన్య మతస్థుల వాళ్ళ యొక్క వైఖరి నేను వెంబడించను.
All religions admire sacrifice.
అన్ని మతాలు కూడా అర్పణను అవి అంగీకరిస్తాయి, అభిమానిస్తాయి.
But the Bible says obedience is better than sacrifice.
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు అర్పించడం కంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించడం మేలు.
You give up your well paying job and go as a missionary to North India.
ఒకవేళ నీవు బాగా నీకు జీతం వచ్చే ఉద్యోగం మానేసి ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే,
to preach the gospel.
దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి,
you lust after women.
నీ వెళ్ళి మోహపు చూపులు చూస్తున్నట్లయితే,
you shout at your wife.
లేక నీ భార్య మీద అరుస్తూ ఉన్నట్లయితే,
the Lord says you leave that missionary work and come back home and take your job.
దేవుడు చెప్తాడు నీ మిషనరీ పని మానివేసి ఇక్కడ ఇంట్లో సరిగా జీవించని.
And learn to live properly.
సరిగా జీవించని.
To obey is better than sacrifice.
కాబట్టి అర్పించుట కంటే ఆజ్ఞకు విధేయత చూపటం మేలు.
జీసస్ హస్ ఎ బాడీ యు హావ్ గివెన్ మీ నాట్ ఫర్ సాక్రిఫైస్ బట్ ఫర్ ఒబీడియన్స్.
యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అర్పించడానికి కాదు, అది బలులు అర్పించడానికి కాదు, కానీ విధేయత చూపించడానికి.
వి రీడ్ హీబ్రూస్ 10:7, ఐ హావ్ కమ్ నాట్ ఫర్ సాక్రిఫైస్, ఐ హావ్ కమ్ టు డు యువర్ విల్ ఓ గాడ్.
ఎవరి 10 ఏళ్ళు మనం చదివినట్లయితే, నేను బలులు అర్పించడానికి కాదు ప్రభు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను.
వెన్ యువర్ మైండ్ appreciates sacrifice more than obedience, you're not a Christian, you're a heathen.
ఒకవేళ నీ మనసు విధేయత కంటే అర్పణను ఎక్కువగా అభిమానిస్తూ ఉన్నట్లయితే, స్పందిస్తూ ఉన్నట్లయితే, నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు అన్యుడివు.
Because every religion in the world appreciates sacrifice.
ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మతము కూడా అర్పణను అభిమానిస్తుంది.
I'm not speaking as one who has not sacrificed.
నేనేదో అసలు ఇంక నేనేం అర్పించలేదు అన్నట్టుగా మాట్లాడలేదు.
Nearly 50 years ago I resigned my job to serve God.
50 సంవత్సరాల క్రితమే నేను దేవుణ్ణి సేవించడానికి నా ఉద్యోగాన్ని వదిలేశాను.
I was getting a very good pay.
నాకు ఎంతో మంచి జీతం వస్తుంది అప్పటికి.
In the Navy.
నావికా దళంలో.
And then my income dropped 85% when I decided to serve the Lord.
తర్వాత నేను దేవుణ్ణి సేవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు నా జీతం దాదాపు 85% తగ్గిపోయింది.
And I gave all my money away for God's work.
నా డబ్బంతా కూడా దేవుని పని కోసం ఇచ్చివేశాను.
And I've tried all these 50 years to live very simply in my life.
ఈ 50 సంవత్సరాలు కూడా నా జీవితంలో ఎంతో సామాన్యంగా జీవించడానికి ప్రయత్నించాను.
We don't buy unnecessary things.
అవసరం లేని వాటిని కొనకుండా.
But that is not the big thing.
కానీ అదేందుకు గొప్ప సంగతి కాదు.
Jesus also lived very simply.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంతో సామాన్యంగా జీవించాడు.
But that is not the big thing.
కానీ అదంత గొప్ప విషయం కాదు.
Sacrifice is not the big thing.
అర్పించడం, అర్పణ, త్యాగం గొప్ప విషయం కాదు.
The Bible doesn't say sacrifice is useless.
కానీ బైబిల్ అర్పించడం పనికిరాదని చెప్పట్లేదు.
Sacrifice is good.
అర్పణ మంచిదే.
But to obey is better than sacrifice.
కానీ విధేయత చూపించడం, అర్పించడం కంటే శ్రేష్టమైంది.
If sacrifice gets 50 marks, obedience gets 100 marks.
అర్పించడం 50 మార్కులు వస్తే విధేయతకి 100 మార్కులు వస్తాయి.
We are not saying sacrifice gets zero.
అర్పణకి 0 మార్కులు వస్తాయని మనం చెప్పట్లేదు.
Sacrifice is good.
అర్పణ మంచిది.
But obedience is better.
కానీ విధేయత ఇంకా శ్రేష్టమైనది.
So if you sacrifice without obedience, it's useless.
కాబట్టి విధేయత లేకుండా నీవు త్యాగం చేసినట్లయితే, అర్పించినట్లయితే ఏమీ పనికిరాదు. అది
obey first and then sacrifice, then it is good.
కాబట్టి మొట్టమొదటి నీ విధేయత చూపించి తర్వాత అర్పించినట్లయితే అది ఎంతో బాగుంటుంది.
Otherwise it's worthless.
లేనట్లయితే అది పని విలువలేనిది.
So obedience is what God looks for.
కాబట్టి దేవుడు విధేయత కోసం చూస్తున్నాడు.
And that is what we preach in the church.
కాబట్టి అదే మనం సంఘంలో బోధిస్తున్నాం.
And do you know the first commandment that God gave to Israel in the Old Testament?
మీకు తెలుసా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో పాత నిబంధనలో?
Matthew 22.
మత్తయి సువార్త 22.
People came to Jesus and asked him, verse 36, what is the great commandment in the law?
మత్తయి 22:36 మనుషులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, ఏంటి ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని.
Here Jesus answered.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా జవాబిస్తున్నారు.
He said, you ask me for one commandment.
మీరు ఒక ఆజ్ఞ గురించి నన్ను అడిగారు.
But I cannot give you only one.
కానీ నేను ఒకటే ఇవ్వలేను.
Because it is like a coin that has got two sides.
ఎందుకంటే అది నాణ్యం లాగా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది.
Yeah, there is one commandment but it's got two sides.
అది ఒక ఆజ్ఞ కానీ రెండు వైపులు ఉంటుంది.
But the important side is this.
కానీ ప్రాముఖ్యమైనది ఈ విధంగా ఉంటుంది.
You shall love the Lord your God with all your heart, all your soul, with all your mind.
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.
Now again, I want to show you something which you have probably not noticed.
కాబట్టి మీరు గమనించని, బహుశా మీరు గమనించిన ఒక విషయాన్ని నేను చూపిస్తాను.
I can show you things in the Bible which you have never noticed.
కాబట్టి మీరు గమనించని అనేక విషయాలు నేను బైబిల్ లో చూపిస్తాను.
బికాజ్ మోస్ట్ ఆఫ్ us don't read the Bible slowly.
ఎందుకంటే మనలో అనేక మంది బైబిల్ ను నెమ్మదిగా నిదానంగా చదవం.
Some of us don't even read the Bible every day.
దాదాపుగా ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవం కొంతమందిమే.
Then how will you know what God says?
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో ఎలా తెలుస్తుంది మనకు?
If you don't read the Bible regularly.
మనం క్రమంగా బైబిల్ ను చదవకుండా ఉన్నట్లయితే,
I have to say that I don't believe you're a real born again Christian.
నేను ఈ విధంగా చెప్తున్నాను, మీరు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవులని నేను నమ్మను.
Supposing a man tells me, I have no hunger to eat.
ఒకవేళ ఒక మనిషి ఈ విధంగా చెప్పినట్లయితే, నాకు తినడానికి ఎటువంటి ఆకలి లేదు అని.
I say, you must be having cancer. Those who have cancer don't have any hunger.
అయితే బహుశా నీకు క్యాన్సర్ ఉండొచ్చు, ఎందుకంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆకలి అవదు.
If a baby is born and never cries for milk.
ఒకవేళ మీ శిశువు జన్మించి పాల కోసం అసలు ఏడవకపోయినట్లయితే,
that's a sick child. That's not a healthy child.
జబ్బు పడిన శిశువు ఆరోగ్యవంతమైన శిశువు కాదు.
ఆల్ హెల్తీ బేబీస్ క్రై ఫర్ మిల్క్ ఎవ్రీ డే.
ఆరోగ్యవంతమైన శిశువులందరూ కూడా ప్రతిరోజు పాల కోసం అపేక్షిస్తారు, ఏడుస్తారు.
అండ్ ఎవ్రీ వన్ రియలీ బోర్న్ అగైన్ విల్ వాంట్ టు రీడ్ ద బైబుల్ every day.
కాబట్టి నిజముగా తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా ప్రతి దినం బైబిల్ ను చదవాలనుకుంటారు.
That's the spiritual milk.
అదే ఆత్మ సంబంధమైన పాలు.
You know the first words that Jesus spoke when he began his ministry.
మీకు తెలుసా యేసు క్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి మాట,
Man shall live not by bread but by every word that comes from God.
మనిషిడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును.
Those are the first words that came out of his mouth after his baptism in the temptation.
యేసు క్రీస్తు ప్రభువారు శోధన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత శోధనలో వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మాట అది.
He was teaching the principle of his own life.
తన జీవితం యొక్క నియమాలను బోధిస్తూ ఉన్నాడు.
ఫుడ్ ఇస్ నాట్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ.
ఆహారం అనేది నాకు అంత ప్రాముఖ్యమైనది కాదు.
దట్స్ వాట్ హి టోల్డ్ ద డెవిల్.
అదే సైతాన్ తో చెప్పాడు.
ఈవెన్ దో ఐ హావ్ నాట్ ఈటన్ ఫర్ 40 డేస్,
40 దినాలు నేను తినకుండా ఉన్నా కూడా,
మై హోల్ బాడీ ఇస్ క్రైయింగ్ అవుట్ ఫర్ ఫుడ్,
నా శరీరం అంతా కూడా ఆహారం కోసం ఎంతో అపేక్షిస్తున్నా కూడా,
యూ ట్రై నాట్ ఈటింగ్ ఫర్ ఈవెన్ 3 డేస్ అండ్ యు సీ హౌ మచ్ యువర్ బాడీ క్రైస్ అవుట్ ఫర్ ఫుడ్.
3 రోజులు మీరు ఆహారం తినకుండా చూడండి, మీ శరీరం ఎంత అపేక్షిస్తుంది ఆహారం కోసం.
ఇమాజిన్ నాట్ ఈటింగ్ ఫర్ 40 డేస్.
ఒకసారి ఊహించండి, 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నారు.
హోల్ బాడీ ఇస్ క్రైయింగ్ అవుట్ ఫర్ ఫుడ్.
తన శరీరం అంతా కూడా ఆహారం కోసం ఎదురు చూస్తుంది.
అండ్ వెనెవర్ ద డెవిల్ సీస్ ఎ నీడ్ ఇన్ యువర్ బాడీ, హీల్ సే కమ్ ఆన్ మీట్ ఇట్.
ఎప్పుడైతే అపవాది నీ శరీరంలో ఉన్న అవసరాన్ని చూపిస్తూ నెరవేర్చుకో అంటాడు,
దట్స్ వై హీ టెంప్ట్స్ యు విత్ సెక్షువల్ డిజైర్.
అందుకే లైంగిక సంబంధమైన కోరికలతో నిన్ను శోధిస్తూ ఉంటాడు.
హీ నోస్ దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ యువర్ బాడీ.
ఎందుకంటే అపవాదికి తెలుసు నీ శరీరంలో అవసరం ఉందని.
ఓకే, లెట్ మీ టెంప్ట్ హిమ్ దేర్ విత్ సంథింగ్ అగైన్స్ట్ గాడ్స్ విల్.
కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను శోధిద్దాం అనుకుంటాడు.
అండ్ జీసస్ సెడ్,
అప్పుడు ప్రభు చెప్పారు,
ద నీడ్ ఇన్ మై బాడీ ఇస్ గ్రేట్ బట్ దట్ ఇస్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
నా శరీరంలో అవసరం ఎంత ఉంది అయినా కూడా అది అంత ప్రాముఖ్యమైనది కాదు నాకు.
ఐ హావ్ టు హియర్ గాడ్.
నేను తండ్రి మాట వినాలి.
ఐ హావ్ టు డు వాట్ హి సేస్.
ఆయన ఏం చెప్తున్నాడో అదే చేయాలి.
వెన్ హి టెల్స్ మీ టు ఈట్ ఐ విల్ ఈట్.
ఒకవేళ నన్ను తినమని ఆయన చెప్తే నేను తింటాను.
హి టెల్స్ మీ నాట్ టు లస్ట్ ఆఫ్టర్ విమెన్ ఐ విల్ నాట్ లస్ట్ ఆఫ్టర్ విమెన్.
మోహపు చూపులు చూడొద్దు అంటే నేను చూడను.
ఈవెన్ ఇఫ్ దేర్స్ ఎ గ్రేట్ డిజైర్ ఇన్ మై బాడీ,
నా శరీరంలో ఎంతో అవసరం ఉన్నా కూడా.
Those are the true disciples of Jesus.
వారు నిజమైన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకు.
The rest just go to church, sing songs and clap their hands.
మిగిలిన వాళ్ళందరూ ఏదో సంఘానికి వచ్చి పాటలు పాడి చప్పట్లు కొడతారు.
So here's something, have you noticed this?
కాబట్టి మీరు దీన్ని గమనించారా?
One simple thing.
ఒక సామాన్యమైన విషయం.
Matthew 22:37.
మత్తయి 22:37.
You have to love the Lord with your heart first and only after that with your mind.
మొట్టమొదట ఇక్కడ దేవుణ్ణి హృదయంతో మనం ప్రేమించాలి, తర్వాత మాత్రమే మనసుతో ప్రేమించాలి.
Have you noticed that?
మీరు దాన్ని గమనించారా?
You are not supposed to love God with your mind first.
మొట్టమొదట నీవు మనసుతో కాదు దేవుణ్ణి ప్రేమించాల్సింది.
Mind is important but it is second.
మనసు ప్రాముఖ్యమైనదే కానీ తర్వాత వస్తుంది అది.
Heart.
హృదయం.
Mind is clever people.
మనసు అనేది తెలివితేటలు కలిగిన వారికి.
హార్ట్ రిఫర్స్ టు లవింగ్ పీపుల్.
కానీ హృదయం అనేది ప్రజలను ప్రేమించడానికి సూచిస్తుంది.
పీపుల్ హూ లవ్.
ఎవరైతే ప్రేమిస్తారో.
నాట్ ద పీపుల్ హూ ఆర్ క్లెవర్.
ఎవరైతే తెలివితేటలు కలిగిన వారు కాదు.
సో వెన్ యు రీడ్ ద బైబిల్,
మనం బైబిల్ చదువుతున్నప్పుడు,
డోంట్ జస్ట్ రీడ్ ఇట్ విత్ యువర్ మైండ్.
మీ మనసుతో చదవద్దు బైబిల్ ను.
రీడ్ ఇట్ విత్ యువర్ హార్ట్.
మీ హృదయాలతో చదవండి.
సపోజింగ్ ఎ వెరీ లవింగ్ హస్బెండ్ అండ్ వైఫ్.
బాగా ప్రేమించుకుంటున్న భార్య భర్తలను మనం తీసుకున్నట్లయితే,
and the husband writes a very loving letter when he's away from home to his wife.
ఆ భర్త దేశానికి దూరంగా ఉండి ఎంతో ప్రేమిస్తూ ఒక ఉత్తరం రాసినట్లయితే భార్యకు,
what is the wife reading in that letter?
ఆ భార్య దేని చదువుతుంది అందులో?
You think she is checking the spelling to see if the words are all spelled correctly?
ఆ స్పెల్లింగ్ లు కరెక్ట్ గా రాశారా లేదా చూస్తుందా?
Or the grammar is correct or not?
లేకపోతే గ్రామర్ సరిగుందా లేదా చూస్తుందా?
If it is such a wife, I'll say she does not love her husband at all.
ఒకవేళ నిజంగా ఒక భార్య అలా చేసినట్లయితే మనం చెప్పొచ్చు ఆ భార్య ప్రేమించట్లేదని భర్తను.
She is maybe here a Telugu professor checking up the words and grammar.
ఆ విధంగా చేసినట్లయితే బహుశా ఆ తెలుగు సంబంధించిన మేధావి ఉండొచ్చు.
But a loving wife, she does not bother whether there is full stop or comma or grammar or nothing. She gets the heart of her.
అని నిజంగా ప్రేమిస్తున్న భార్య ఏం చేస్తుందంటే భర్త యొక్క హృదయాన్ని చూస్తుంది. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా, ఒత్తులు ఉన్నాయని చూడదు.
I've had so many people in my life come and argue with me about verses of scripture.
నా జీవితంలో అనేక మందిని చూశాను నా దగ్గరికి వచ్చి వాదిస్తూ ఉంటారు ఈ వాక్యంలోని ఆ వచనం గురించి ఈ వచనం గురించి.
I know all of them are coming with their mind.
నాకు తెలుసు వాళ్ళందరూ వాళ్ళ మనసులతో వస్తున్నారు.
Those who try to study the Bible with their mind,
ఎవరైతే వాళ్ళ మనసులతో బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తారో
ద బైబిల్ బికమ్స్ అ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ టు దెం.
అప్పుడు వాళ్ళకి బైబిల్ ఏమవుతుందంటే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షం అవుతుంది.
అండ్ లైక్ ఇన్ ఆడమ్స్ కేస్ ఇట్ కిల్స్ దెం.
అప్పుడు ఆదాం వలే అది వాళ్ళని చంపివేస్తుంది.
Do you know that the letter of the Bible can kill?
మీకు తెలుసా అక్షరము చంపును అని?
But those who read the Bible with their heart,
కానీ ఎవరైతే వాళ్ళ హృదయంతో బైబిల్ చదువుతారు,
for them the Bible becomes a tree of life.
కానీ వాళ్ళకైతే బైబిల్ జీవ వృక్షం లాగా ఉంటుంది.
So those are the two trees in the Garden of Eden.
ఏదెన్ వనంలో ఆ రెండు వృక్షాలు ఉన్నాయి.
So this book can become a tree of knowledge of good and evil to kill you, or a tree of life to give you life.
అప్పుడు ఈ పుస్తకం నీకు ఏ విధంగా ఉంది? నీకు జీవ వృక్షం లాగా ఉందా, లేకపోతే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం వలె నిన్ను చంపేస్తుందా?
See 2 Corinthians 3.
2 కొరింథీ 3
verse 6.
6.
God has made us servants of a new covenant, not of the letter, but of the spirit, because the letter kills, but the spirit gives life.
ఆయన మమ్మల్ని కృత నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారణ అవుటకు మాకు సామర్థ్యము కలుగు చేయున్నాడు. అక్షరము చంపును కాని ఆత్మ జీవింప చేయును.
Of the letter means knowledge of good and evil.
ఇక్కడ అక్షరము అంటే మంచి చెడ్డల తెలివి.
Spirit means life.
ఇక్కడ ఆత్మ అంటే జీవము.
Verse 6 is talking about these two trees.
ఆరో వచనంలో అక్కడ రెండు వృక్షాల గురించి చెప్పబడింది.
And the tree of knowledge will kill.
ఇక్కడ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం చంపివేస్తుంది.
Tree of life will give life.
ఇక్కడ జీవ వృక్షము జీవాన్ని చేస్తుంది.
So it depends how you read the Bible.
కాబట్టి నువ్వు బైబిల్ ఏ విధంగా చదువుతున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది.
I don't read the Bible to get knowledge.
నాకేదో తెలివితేటలు సంపాదించుకోవడానికి నేను బైబిల్ ని చదవను.
I read the Bible with my heart to know God.
నేను దేవుని తెలుసుకోవడానికి బైబిల్ నా హృదయంతో చదువుతాను నేను.
That's what changed my life.
అదే నా జీవితాన్ని మార్చివేసింది.
How do you read the Bible?
మీరు బైబిల్ ఏ విధంగా చదువుతున్నారు?
Supposing you are deeply in love with a girl and she has written a letter to you.
ఉదాహరణకు నువ్వు ఒక అమ్మాయితో బాగా గాఢంగా ప్రేమలో పడినట్లయితే, ఒక ఉత్తరం నీకు రాసినట్లయితే,
or deeply in love you girls with a boy who's written a letter to you.
లేకపోతే ఆ అబ్బాయి నీకు ఉత్తరం రాసినట్లయితే, అమ్మాయి రాసినట్లయితే,
how you would read it?
మీరు ఏ విధంగా చదువుతారు?
That's how I read the Bible.
అదే విధంగా నేను బైబిల్ చదువుతాను.
Lord, you're trying to speak to me.
ఓ ప్రభువా, నీవు నాతో మాట్లాడడానికి
ప్రయత్నిస్తున్నావు. I want to live by every word that comes from you.
ఓ దేవా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల నేను జీవించాలనుకుంటున్నాను.
That's how Jesus lived.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు.
And he said the great commandment is love God with all your heart.
ఆయన చెప్పారు గొప్ప ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి
ప్రేమించాలి. And then with your mind.
తర్వాత నీ మనసుతో.
I use my mind.
నా మనసును కూడా ఉపయోగిస్తాను నేను.
For example, now when I'm speaking to you, I'm using my mind.
ఉదాహరణకు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసును నేను ఉపయోగిస్తున్నాను.
But I use my heart first.
కానీ మొట్టమొదటి నా హృదయాన్ని నేను ఉపయోగిస్తాను.
The Lord told me many years ago.
ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఈ విధంగా చెప్పారు.
If your heart is filled with a love for my word.
నీ హృదయము నా వాక్యం పట్ల ప్రేమతో నింపబడి ఉన్నట్లయితే,
and a great love for the people you are speaking to,
మరియు నీవు ఎవరితో మాట్లాడుతున్నావు ఆ ప్రజల పట్ల కూడా నీ హృదయంలో ప్రేమతో నింపబడి ఉన్నట్లయితే,
whenever you stand in the pulpit,
నీవు వేదిక మీద ఎప్పుడు నిలబడ్డా కూడా,
I will put my word in your mouth,
నా మాటను నీ నోట నేను ఉంచుతాను.
Isn't that good?
ఇది మంచిది కాదా?
I want that.
నిజంగా నాకు అది కావాలి.
I said, Lord Jesus, whenever I stand in the pulpit, I want your words in my mouth.
Oh Yesu Christu Prabhu, nenu eppudu vedika meeda nilabadda kuda mee maatalu naa nota undali.
Even if I am 100 years old.
Nenu 100 samvatsaralu vayasunna kuda naaku.
The Lord said, yeah. Yes.
Prabhu aa avunu ani chepparu.
If you love my word.
Neevu naa maatalanu preminchinatlayite.
And you love my people.
Naa prajalanu preminchinatlayite.
In other words, you are not standing there to criticize them or condemn them or rebuke them.
Naaku vaalini vimarsinchadaniko gaddinchadaniko shikshinchadaniko kaakunda.
To love them.
వారిని ప్రేమించుతారు.
ఈవెన్ వెన్ యూ కరెక్ట్ దెమ్, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ యూ కరెక్ట్ దెమ్.
వారిని నీవు సరిదిద్దుతున్నా కూడా ప్రేమను బట్టి మాత్రమే సరిదిద్దినట్లయితే.
యు నో దట్ కెన్ అప్లై టు ఆల్ ఆఫ్ యూ.
మీకు తెలుసా ఇది మీ అందరికీ అన్వయించబడుతుందని.
ఐ సే టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
మీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను.
ఇఫ్ యు లవ్ గాడ్స్ వర్డ్,
నీవు దేవుని యొక్క వాక్యమును ప్రేమించినట్లయితే.
అండ్ యు లవ్ గాడ్స్ పీపుల్,
దేవుని యొక్క ప్రజలను ప్రేమించినట్లయితే.
గాడ్ విల్ పుట్ హిస్ వర్డ్ ఇన్ యువర్ మౌత్.
దేవుడు తన మాటను నీ నోట ఉంచుతాడు.
నాట్ జస్ట్ ఇన్ ఎ పుల్పిట్,
ఏదో వేదిక మీదే కాదు.
వెన్ యూఆర్ టాకింగ్ టు దెమ్ అట్ హోమ్,
మీరు ఇంటిలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు.
వెన్ యూ పేరెంట్స్ ఆర్ టాకింగ్ టు యువర్ చిల్డ్రన్,
తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు.
ఇఫ్ యూ లవ్ గాడ్స్ వర్డ్,
దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లయితే.
అండ్ అవుట్ ఆఫ్ దట్ లవ్ యూ స్పీక్ టు యువర్ చిల్డ్రన్,
ఆ ప్రేమను బట్టి వాళ్ళతో మాట్లాడినట్లయితే.
గాడ్ విల్ స్పీక్ టు యువర్ చిల్డ్రన్ త్రూ యూ,
దేవుడు నీ ద్వారా నీ పిల్లలతో మాట్లాడతాడు.
And your children will not go astray.
అప్పుడు నీ పిల్లలు దారి తొలగిపోరు.
They will all follow the Lord.
వాళ్ళందరూ కూడా ప్రభువును వెంబడిస్తారు.
And whenever you share your word with brothers and sisters who visit your home.
ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చిన సహోదరులతో సహోదరీలతో మీరు వాక్యాన్ని పంచుకుంటారో.
Your heart is filled with God's word.
మీ హృదయము దేవుని యొక్క వాక్యంతో నింపబడినట్లయితే,
లవ్ ఫర్ ద పీపుల్ హూ కమ్ టు యూ,
మరియు నీ దగ్గరికి వచ్చే ప్రజల మీద ప్రేమతో నింపబడినట్లయితే,
గాడ్ విల్ గివ్ యూ హిస్ వర్డ్,
దేవుడు తన వాక్యాన్ని మీకు ఇస్తాడు.
సో ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్,
కాబట్టి హృదయం ఎంతో ప్రాముఖ్యమైనది.
సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ preached in other churches.
కాబట్టి వేరే సంఘాల్లో ఈ విషయాలు బోధించబడట్లేదు.
That's why the Lord says we need another church.
అందుకే ప్రభు చెప్పాడు మనకు మరొక సంఘం కావాలి.
Teaches these things which are in the Bible which are not being taught.
కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు బోధించబడిన విషయాలు మనం బోధించాలి.
How important it is.
కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనదో కదా ఇది.
In India.
భారతదేశంలో.
In Andhra.
ఆంధ్రప్రదేశ్లో.
That we once again have the pure word of God.
పవిత్రమైన దేవుని యొక్క వాక్యాన్ని మరలా మరొకసారి మనం కలిగి ఉంటాం.
షో వాట్ జీసస్ వాస్ రియల్లీ లైక్.
కాబట్టి యేసుక్రీస్తు ప్రవర్ ఏ విధంగా ఉన్నారో నిజంగా చూపించడానికి.
వన్ హు ఓబేడ్.
ఎవరైతే విధేయత చూపించారో.
అండ్ హి సమ్ పీపుల్ థింక్ ఐ మస్ట్ ప్రీచ్ ఫర్ సో మెనీ ఇయర్స్.
కొంతమంది అనుకోవచ్చు నేను అనేక సంవత్సరాల నుంచి బోధిస్తున్నానని.
ఐ హావ్ బీన్ ప్రీచింగ్ ఫర్ 50 ఇయర్స్.
నేను 50 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను.
బట్ ఐ హావ్ నాట్ అకాంప్లిష్డ్ యాస్ మచ్ యాస్ జీసస్ డిడ్ in preaching for 3.5 years.
కానీ యేసుక్రీస్తు ప్రవారు 3.5 సంవత్సరాల్లో బోధించి ఏదైతే సాధించారో దాన్ని నేను ఇంకా సాధించలేదు.
So it's not how long you preach.
కాబట్టి నువ్వు ఎంత కాలం నుంచి బోధిస్తున్నావు అన్నది కాదు.
Jesus preached for 3.5 years.
కేవలం యేసుక్రీస్తు ప్రవారు 3.5 సంవత్సరాలే బోధించారు.
And at the end of his life he said in John 17.
యోహాను 17లో చివరలో చెప్తున్నాడు ప్రభు.
Verse 4.
నాలుగో వచనంలో.
I have finished the work you gave me to do.
తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చుతుని.
I didn't go to Africa.
నేను ఆఫ్రికాకి వెళ్ళలేదు.
I didn't go to China.
నేను చైనాకి కూడా వెళ్ళలేదు.
I didn't go to Europe.
నేను ఐరోపాకి వెళ్ళలేదు.
I only stayed in Israel.
కేవలం ఇజ్రాయెల్లోనే ఉన్నాను.
It's like somebody saying I only stayed in Andhra Pradesh, I never went out.
ఈ విధంగా చెప్పినట్టు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాను, ఇంతవరకు బయటికి కూడా వెళ్ళలేదు.
Or maybe Telangana now.
ఇప్పుడు తెలంగాణ.
I only stayed here.
నేను తెలంగాణలోనే ఉన్నాను.
I never went outside.
నేను బయటికే వెళ్ళలేదు.
But I finished your work.
కానీ నా పని నేను ముగించాను.
Imagine you spent all your life only in Telangana and you can say Lord I finished your work.
ఒక్కసారి ఊహించుకోండి మీరు తెలంగాణలోనే నీ జీవితాంతం ఉండి ప్రభువా నీ ఇచ్చిన పని నేను నెరవేర్చాను.
Give think anybody who can believe that.
ఎవరైనా దాన్ని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా?
That's how Jesus lived.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు.
Israel was just a small country like Telangana. That's all.
ఇజ్రాయెల్ చిన్న దేశము మన తెలంగాణ వలే.
But he finished the work.
కానీ తన పని ఆయన నెరవేర్చారు.
Remember my brothers and sisters.
నా ప్రియ సహోదరి సహోదరులారా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
The important thing is not how much you do.
కాబట్టి మనం ఎంత చేశాం అన్నది కాదు ప్రాముఖ్యం.
Not how much Bible you know.
మనకి ఎంత బైబిల్ జ్ఞానం తెలుసని కాదు.
Not how many sacrifices you made.
మనం ఎన్ని అర్పణలు చేశాం, ఎంత త్యాగం చేశాం అని కాదు.
But did you fulfill the purpose with which God allowed you to be born on this earth?
ఈ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించడానికి గల కారణం ఏంటో, ఉద్దేశం ఏమిటో దాన్ని నెరవేర్చావా?
I was born, I believe, with a purpose.
నేను ఒక ఉద్దేశంతో జన్మించాను అని నేను నమ్ముతున్నాను.
అండ్ యు వర్ బోర్న్ విత్ ఎ పర్పస్.
నీవు జన్మించడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది.
మై పేరెంట్స్ నెవర్ హాడ్ ఎనీ చిల్డ్రన్ ఫర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ దే గాట్ మ్యారీడ్.
నా తల్లిదండ్రులకు వాళ్ళ వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల దాకా పిల్లలు లేరు.
దే ప్రేయ్డ్.
వాళ్ళు ప్రార్థన చేశారు.
దే వర్ బిలీవర్స్.
వాళ్ళు విశ్వాసులు.
అండ్ దెన్ గాడ్ గేవ్ దెం మీ యాస్ ఎ చైల్డ్ 75 ఇయర్స్ అగో.
75 సంవత్సరాల క్రితం పిల్లవానిగా నన్ను ఇచ్చాడు దేవుడు వాళ్ళకు.
God gave you as a child to your parents some years ago.
దేవుడు కూడా కొన్ని సంవత్సరాల క్రితం పిల్లవానిగా నీ తల్లిదండ్రులకు మిమ్మల్ని ఇచ్చారు.
Why did God give me as a child to my parents?
నా తల్లిదండ్రులకు ఒక బిడ్డగా దేవుడు నాకు నన్ను ఎందుకు ఇచ్చాడు?
Not to make money.
ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు.
Not to be like a film star.
ఏదో సినీ తారవాలే ఉండడానికి కాదు.
But to do the will of God on earth.
ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి.
That I can also say, Lord, you made a body for me. I come to do your will.
అప్పుడు నేను కూడా చెప్పగలను, దేవా నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను.
But for 19 years of my life I did my own will.
19 సంవత్సరాలు నా సొంత చిత్తాన్ని నేను నెరవేర్చాను.
Till I got converted.
నేను మారుమనసు పొందే వరకు.
What about you?
నీ గురించి ఏంటి?
Are you doing the will of God today?
ఈ రోజు నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా?
Think about it.
ఒకసారి ఆలోచించండి.
Then you can be a part of that pure testimony.
అప్పుడు అపవిత్రమైన క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్షిగా మనం కూడా భాగంగా ఉండగలము.
Let's pray.
ప్రార్థన చేద్దాం.
My dear brothers and sisters, God speaks to you very lovingly.
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమతో మీతో మాట్లాడుతున్నాడు.
He loves every one of you.
మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు.
He wants the best for you.
దేవుడు శ్రేష్టమైన దాన్ని మీ గురించి కోరుకుంటున్నాడు.
Say Lord,
ప్రభువా,
help me to understand your ways.
ప్రభువా, మీ మార్గమును అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి.
Pray in Jesus' name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము.
ఆమేన్.